కామధేను పైన నిలబడింది, పొదుగు సరిగ్గా నెత్తి మీద పెట్టింది కృష్ణుడి నెత్తి మీద. దాంతోపాటు ఆకాశగంగా జలాన్ని తొండంతో పట్టుకొచ్చింది ఐరావతమనే ఏనుగు. సురభి క్షేరములన్ సురద్వీప మహాసుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంగంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపేది గోవిందుడంచు రణాక్రాంత విపక్షు ఆశ్రిత విపక్షున్ పుండరీకాక్షునిన్. ఆ సమయంలో కామధేను బాగా పాలు కురిసింది. అంటే ముందు దేంతో అభిషేకం? క్షీరాభిషేకం జరిగింది. ఎన్ని పాలతో అభిషేకం చేసినా వెంటనే ఏం చేయాలి? మళ్ళీ నీళ్లతో అభిషేకించాలి. సురద్వీప సుండాలతానీత, సురద్వీప మహాసుండాలతానీత నిర్జర గంగాంబువులను. ఐరావతము తన పెద్ద తొండంతో నీళ్లు తెచ్చింది. అసలు తొండంతో నీళ్లు బాగా తాగుతాయి. ఇంత తొండమేమో మనం గుళ్ళోనే అవే ట్యూబు పోస్తూ ఉంటే ఆ ట్యూబ్తో నీళ్ళు ఎన్ని నీళ్లు లోపల తాగుతుందో, ఆ తర్వాత గుడుక్కను తొండంతో లోపల పోసుకుంటుంది అన్నమాట నోట్లో. అందులో అది ఐరావతం. ఆ తెల్ల ఏనుక్కి తొండం చాలా పెద్దది. అంత పెద్ద తొండం నిండా నీరు తెచ్చి ఆ నీరుని ఆయన నెత్తి మీద పోసింది. ముందు క్షీరాభిషేకం, తర్వాత గంగాభిషేకం. ఆకాశ గంగా తరంగాలతో అభిషిక్తుడయ్యాడు. ఆ అభిషేకం కూడా దగ్గరుండి ఎవరి చేత? నిలింపజనని దేవతలకి తెల్లెవరు? అదితి. ఆవిడతో పాటు సన్మౌని సంగంబుతో చుట్టుపక్కల బృహస్పతి వంటి మహానుభావులైన ఋషులు వీరందరూ కలిసి మంత్రాలు చదివారు. ఎప్పుడు అభిషేకం చేసేటువంటి మంత్రం ఉండాలిగా మరి. అందుకని దేవ ఋషులంతా అపూర్వ రీతిలో వేద మంత్రాలు చదువుతూ ఉండగా తల్లి అదితి వచ్చి నెత్తి మీద పాలు నీళ్లు మళ్లీ మళ్లీ పోస్తూ ఉండగా, ఓ పక్కన సురభి మరో పక్కన ఐరావతం తొండంతో నీళ్లు పోస్తూ ఉండగా ఈయన హాయిగా అభిషేకం పొందాడు. అప్పుడు అన్నాడు ఇంద్రుడు, తండ్రి నువ్వు నేను కురిపించిన మహాభయంకరమైన వర్షం నుంచి గోవులను, గోపాలకులను, గోపికలను, భూదేవిని అందరినీ రక్షించావు. కాబట్టి వీళ్ళందరికీ ఆనందం కలిగించిన నీవు ఈరోజు నుంచి గోవింద అనే పేరుతో విఖ్యాతి పొందుదుగుదాక. గో అంటే భూమి, విందతి అంటే ఆనందము కలిగి. విందుగా వస్తాం అక్కడ తెలియక చాలామంది గోవిందుడు అంటే విందులు ఉన్నారు తెలుగులో. విందని ఇదో పెద్ద విందతి అని అనమాట. అంటే ఆనందము కలగజేయటది సంస్కృత పదం. తెలుగులో ఉన్న విందు అనుకోకండి, ఎంతసేపు పాటి మీద కనుక నమ్మ కూటి మీద లోకం కాబట్టి విందు అనుకోకుండా గాం విందతి ఇది గోవింద. ఆవులకు ఆనందము కలగజేయటం వల్ల గోవిందుడు. గో అంటే భూదేవి. ఈ వర్షాదుల నుంచి అనేక విధాలుగా ఆయన ఎప్పుడు భూమిని రక్షిస్తూనే ఉంటాడు కాబట్టి భూమికి ఆనందం కలగజేస్తాడు కాబట్టి గోవిందుడు. గోపాలకుల్ని గోపికల్ని కూడా ఆనంద పెడతాడు కాబట్టి కూడా గోవిందుడు. గో అంటే ఇంద్రియములని అర్థం. మనలో ఈ శబ్ద రూప రసస్పర్శ గంధాదులు అనేటటువంటి పంచతన్మాత్రలతో కొన్ని ఇంద్రియాలు ఉన్నాయి. మనకి మొత్తం ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఏమిటి ఆ 10 ఇంద్రియాలు? కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మం, ఈ 5 జ్ఞానేంద్రియాలు. మనం మాట్లాడే మాట, వాక్కు, చెయ్యి, దీన్ని సంస్కృతంలో పాణి అంటారు. వాక్కు, పాణి, 3 పాద అడుగులు అన్నమాట కాళ్ళు, పాయువు, ఉపస్థ, మలద్వారం, మూత్రద్వారం, ఈ 5 ఏమంటారు? కర్మేంద్రియాలు. ఈ దశ ఇంద్రియములను కలిపి సంస్కృత భాషలో గో అంటారు. ఈ ఇంద్రియాలకి ఆనందం ఆయనే కలగజేస్తాడు. ఆయన అనుగ్రహం లేకపోతే ఈ ఇంద్రియాలు మనకి చెడ్డబాధ కలిగిస్తాయి తెలుసా. అమ్మ బాబోయ్ గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయింది అంటున్నామంటే, మలమూత్ర విసర్జనకు మనం బాధపడుతున్నాం అంటే ఆయన అనుగ్రహం లేదని అర్థం. అందుకే పడుకునే ముందు గోవింద స్మరణ చెయ్యాలి. గోవింద గోవింద అని 10 అనుకుని పడుకున్నారనుకోండి, హాయిగా పొద్దున్న లేచేసరికి ఇవి ఏ ఇంద్రియములు మనకి బాధ కలిగించకుండా ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఈ ఇంద్రియములకు ఆనందం కలిగించటం వల్ల గోవిందుడు అన్నారు. గో అంటే కిరణములు, సూర్యుడు యొక్క కిరణములు. సూర్యుడిలో కిరణముల రూపంలో ఉండి అందరినీ ఆనందపెడుతున్నవాడు ఆయనే కాబట్టి కూడా గోవిందుడు అన్నారు. ఇక్కడ చిత్రం చెప్పమంటారా? ఈ పేరు ఇంద్రుడు ఇచ్చాడని చాలామంది అనుకుంటున్నారు. ఇంద్రుడు ఇవ్వలేదు. ఇంద్రుడు ఏమన్నాడు? నీ బిరుదు మళ్ళీ ఇచ్చానన్నాడు. ఇది తెలియక ఈ మధ్యన పురాణాలు చెప్పేవాళ్ళు ఆయనకి మొదటిసారిగా ఈ గోవర్ధన పర్వతం ఎత్తడం వల్ల ఇంద్రుడు గోవిందుడు అనే బిరుదు ఇచ్చాడు. అంత పూర్వం లేదా? అంత పూర్వం లేకుండా ఎక్కడుంది వేదాల్లో? ఆయనకి మొట్టమొదటి గోవిందుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలిసినా, ఒకప్పుడు ఆయన వరాహావతారం ఎత్తాడు. వరాహావతారంతో భూమిని పైకెత్తాడు. అప్పుడు దేవతలు, సనక సనందనాదులు కలిసి భూదేవిని కోరలతో పైకెత్తావు కనుక నీవు గోవిందుడివి అన్నారు. ఫస్ట్ ఎప్పుడు వచ్చిందనమాట మొదటి పేరు?
వరాహ అవతారంలో కృతయుగంలో వచ్చింది. ఆ తర్వాత రెండోసారి ఎప్పుడు వచ్చింది మళ్ళీ ఆయనకి గోవింద శబ్దం? అక్కడితో ఒక్కసారి ఆగల, మళ్ళీ ఆ మహానుభావుడు ఒకనొకప్పుడు గోలోకంలో రాధాదేవి సమేతంగా సురభి అని పేరు కలిగిన కామధేనువును రక్షించాడు. అప్పుడు రెండోసారి మళ్ళీ గోవిందుడు అన్నారు. మూడవసారి కశ్యప ప్రజాపతికి సూర్యుడిగా పుట్టాడు ఆయనే. అప్పుడు ఆయనలో ఉన్న కిరణములు భూమికి ఆనందం కలిగించాయి. అప్పుడు మూడవసారి మళ్ళీ కశ్యప ప్రజాపతి అదితి ఆయన్ని గోవిందుడు అన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఆయన రామావతారంలో ఓ బ్రాహ్మడికి బోలెడని గోవులు ఇచ్చాడు. ఇక్కడ చాలా తమాషా కథ జరిగింది. రాముడు అడవికి వెళ్ళబోయే ముందు సీతాదేవితో పాటు ఒక ముసలాయన వచ్చాడు. ఆయన వచ్చి నాకు కూడా దానం ఇమ్మన్నాడు. రాముడు హాస్యానికి ఆయన చేతికి ఒక కర్ర ఇచ్చి, అక్కడ గోవులు ఉన్నాయి, నీ కర్ర విసురు బలం కొద్దీ, ఆ కర్ర ఎక్కడ దాకా పడితే అక్కడ దాకా ఉన్న గోవులన్నీ నీవే అన్నాడు. ముసలాయన ఏం విసురుతాడు మరి అనే ఉద్దేశంతో. కానీ ఆయన ఏం చేశాడు, ఆ కర్ర వచ్చుకుని ఆయన చావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఊగిపోతూ వచ్చాడు ముసలాయన. బాగా ఓవర్ రిటైర్డ్ అయినా కర్ర గిరగిరా తిప్పి విసిరితే అది సరయూనది అవతల పడింది టేకంగా. అక్కడ వరకు ఉన్న గోవులన్నీ రాముడిచ్చి, నేను నిన్ను హాస్యం ఆడడానికి ఆ కర్ర ఇవ్వలేదు, మహానుభావులకి శరీర బలం లేకపోయినా మంత్రబలం ఉంటుంది అని లోకానికి నిరూపించడానికి ఆ కర్ర నీకు ఇచ్చానన్నాడు. అన్ని గోవులు నాకు ఇచ్చి ఆనందం కలగజేసిన నువ్వు నిజంగా గోవిందుడు అని రాముడిని ఆయన దీవించాడు. అంటే మళ్ళీ అక్కడ నాలుగోసారి గోవింద శబ్దం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆ పుణ్యాత్ముడు ఈ అఘాసురుడనే రాక్షసుడు, మొన్నే మనం చెప్పుకున్నాం కదా, అఘాసురుడు అనేవాడు గోవుల్ని మింగాడు, గోపాలకుల్ని మింగాడు, గోపికల్ని మింగాడు, అందరినీ మింగాడు. అప్పుడు అఘాసురుడిని సంహరించి వాళ్ళందరినీ బయటికి తీసుకురాగానే మళ్ళీ బ్రహ్మదేవుడు ఏమన్నాడు, గోవిందుడు నువ్వు, నువ్వు నా కళ్ళ ముందు ఈ చచ్చిపోయిన గొల్ల పిల్లల్ని గోవుల దూడల్ని బతికించావు, కాబట్టి ఐదవ పర్యాయం నీకు అదే బిరుదు ఇస్తున్నాను. అంటే అదే బిరుదు ఎంతమంది ఇచ్చినా ఆ టైటిలే ఇస్తున్నారు, అంతకంటే గొప్ప టైటిల్ ఆయనకి ఇక లేదన్నమాట, అందుకని నువ్వు గోవిందుడివి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ గోపికలకు వస్త్రాపహరణం చేసి వారికి ఆనందం కలిగించి వారికి వస్త్రాలు ఇస్తే మళ్ళీ భారతీదేవి సరస్వతీదేవి ఆరో పర్యాయం, ఇంతమంది గోపికలు సామాన్యురాళ్ళ వీళ్ళంతా ఋషులు దేవతలు గోలోక నివాసినులు, వీరికి కూడా వ్రతభంగం కలగకుండా ఆనందం కలగజేసావు గనక మళ్ళీ అదే బిరుదిస్తున్నాను అన్నది. ఇప్పుడు ఏడవ పర్యాయం మళ్ళీ ఈయన గోవర్ధన పర్వతం ఎత్తితే ఇంద్రుడు వచ్చి నీకు ఇవ్వడానికి ఏ బిరుదు కుదరడం లేదు, ఆ పాత బిరుదే కృతయుగం నుంచి వస్తున్న ఆ బిరుదే నీకు ఇస్తున్నాను అని మళ్ళీ గోవిందుడు అన్నాడు. ఇప్పుడు అదైతే గోవింద శబ్దం ఎంత గొప్పదో, అందుకని ఎక్కడికి వెళ్ళినా గోవింద గోవింద గోయింద కాదు గోవింద. గోయింద అంటే మనసులో ఉన్న పాపాలు కాదు కానీ పుణ్యాలు పోయింద అవుతాయి, కాబట్టి స్పష్టముగా గోవింద. అందుకే శంకరాచార్య వారు తెలివి తక్కువాడు అనుకుంటున్నారా, ఇన్ని నామాలు ఉండగా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి, ఏడు పర్యాయములు ఒకే బిరుదుని అదే బిరుదుని ఎంతో మంది ద్వారా పొందినవాడు ఎవడనో ఉంటాడా? ఒకడిచ్చిన బిరుదు రెండో ఉండవాడు కదండి. అటువంటిది ఆ బిరుదే అలా ఇచ్చారు అందరికీ. ఇప్పుడు ఇంద్రుడు ఇచ్చింది ఏడవసారి అన్నమాట. ఏమన్నాడు, ఇన్ని గోవులకి ఇంతమంది పిల్లలకి అందరికీ ఆనందం కలిగించిన నీవు గోవిందుడివి, గోవిందుడంతు రణాక్రాంత విపక్షు ఆశ్రిత సపక్షున్ పుండరీకాక్షుని, నువ్వు గోవిందుడివి అని వెంటనే నమస్కరించాడు. ఆయన ఆశ్రయించుకున్నవాడని అనుగ్రహిస్తాడు, తామర పువ్వులు లాంటి కళ్ళు కలిగిన వాడు. అటువంటి కృష్ణుడికి గోవింద బిరుదు మళ్ళీ ఇచ్చాడనమాట, ఆ బిరుదం ఇచ్చాడు. ఆ తర్వాత అందరూ స్తోత్రం చేస్తూ ఎవరి దారిని వాడు వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు ఆనాడు గోవిందుడై సమస్త లోకానికి కళ్ళకి విందు చేసి పెట్టాడు. ఆయన మందులకును మందుడు, అదే విందులకును బ్రహ్మసుఖానందుడు. విందులు అంటే మిత్రుడు అని ఒక అర్థం తెలుగులో, అచ్చ తెలుగు పదంలో విందుడు అంటే ఏమిటి, మిత్రుడు. విందులకును బ్రహ్మసుఖానందం బై అంటే మిత్రులకి ఆయన ఆనందం చేకూర్చేవాడు. భక్తగణమునకు దైవతమై భక్తులకి దేవుడు ఆయన, కాకపోతే మందులకు బాలుడు, పనికిరాని మూర్ఖులకి మాత్రం చిన్నపిల్లవాడే. అటువంటి హరిని నిరంతరం చూడగలిగే భాగ్యానికి నోచుకున్న వాడు ఎంత అదృష్టవంతులు. శ్రీకృష్ణుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయేదాకా ఆ పూట ఆయన ఇంకెవరు చూడలే, కేవలం ఇంద్రుడు మాత్రమే చూడగలిగాడు. క్రమంగా కాలం మారింది. ఒక రోజున పరమ పవిత్రమైన కార్తీక మాసం అంటే శరత్కాలం వచ్చింది. ఆ శరత్కాలంలో
కార్తీక మాసంలో అద్భుతమైన తిథి పూర్ణిమ. ఆ పూర్ణిమ వచ్చింది సాయంత్రం ఇంచుమించుగా 4-5 గంటలు అవగానే ఆ పూర్ణిమ నాడు శ్రీకృష్ణుడు తమ గృహాల్లోంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి బృందావనంలో యమునా నదీ తీరంలో ఓ చోట ఓ చెట్టు కింద కూర్చున్నాడు. మంచి కదంబ వృక్షం అది, బాగా ఏపుగా పువ్వులతో ఫలాలతో ఆ కదంబ వృక్షం శోభిల్లుతోంది. కలియుగంలో కదంబ వృక్షానికి పువ్వులే కానీ పళ్ళు కనిపించవు ఎక్కువగా, కానీ కదంబ వృక్షానికి పళ్ళు కూడా ఉంటే చాలా మధురంగా ఉంటాయి అవి. కాకపోతే బాగా ముదరాలి చెట్టు అన్నమాట. దాదాపు ఒక 50-60 ఏళ్ళు పెరిగితే కానీ కదంబ వృక్షానికి ఫలాలు రావు. అది చాలా పెద్ద చెట్టు అవటం వల్ల ఆ చెట్టు దగ్గరికి చేరాడు ఈయన. కాలి మీద కాలిలా ఒయ్యారంగా త్రిభంగిలో కూర్చున్నాడు. కూర్చుని మురళీ వాయించడం మొదలుపెట్టాడు. క్రమంగా గానం వాయిస్తూ ఉంటే ఆ అడవిలో చెట్లన్నీ పులకించిపోయాయి. వృక్షాలు కూడా దేవతలు కదా, అవి పరవశించిపోయి చెట్లు కూడా తలకాయలు ఊపుతూ చల్లగాలి విసరడం మొదలుపెట్టాయి. కోతులు అక్కడికి వచ్చేసాయి, అవి ఆడడం మొదలుపెట్టాయి. మయూరములు వచ్చాయి, అవి నృత్యం చేయడం మొదలుపెట్టారు. నృత్య మయూరాలు అవి. తెలియక చాలామంది నాట్య మయూరి అని విరుదిస్తారు. మయూరి నృత్యం చేయదు, నృత్యం చేసేది మయూరమే. ఆడనెవలకి డ్యాన్స్ రాదు, అది కేవలం మగనెవల దగ్గర చూస్తూ ఉంటుంది, అసలు దానికి పింఛమే ఉండదు. కాబట్టి ఆడవాళ్ళకి నాట్య మయూరి అని కాకుండా నాట్య మయూరమనే ఇవ్వాలి. అంచేత మయూరములేమో నృత్యం చేస్తున్నాయి. ఎంతలో పాములు వచ్చాయి, అవి కూడా పడగలిగి పరవశత్వంతో శ్రీకృష్ణుడి యొక్క మురళీగానికి చొక్కి ఆ మురళీగానానికి అవి పడగల విప్పు ఆడుతున్నాయి. అసలు ఇంతెందుకు? నేల, ఆకాశం, తక్కిన పంచభూతాలు, ప్రపంచం, బృందావనం అంతా ఏదో తెలియని సమ్మోహనాస్త్రానికి గురైపోయింది. ప్రపంచాన్ని పరవశత్వం పొందేలా చెయ్యగలిగేటటువంటి అపూర్వ మురళీ మనోహర గానం ఆ పరమాత్ముడు ఆ పూట వెలార్చాడు, లోకం కోసం అందజేశాడు. ఆ సమయంలో బృందావనంలో ఒక అమ్మాయి స్నానం చేస్తున్నది. ఈ మురళీ గానం చెవిలో పడింది. టక్కున స్నానం చేస్తున్నవిడ స్నానం మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ సమయంలో చీర చుట్టుకుంటోంది ఒక ఆవిడ. ఆ చీర కట్టుకోవడం మర్చిపోయి అలాగే చీర వదిలేసి వెళ్ళిపోయింది. ఒక ఆమె పసిపిల్లవాడికి పాలు ఇస్తోంది, స్తన్యం ఇస్తోంది. ఆ పిల్లవాడిని టక్కున కింద పారవేసి వెళ్ళిపోయింది. ఒక ఆమె పాలు పితుకుతోంది, పితుకుతున్నావిడ ఆ పాత్ర అక్కడే పారేసింది. పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది బృందావనంలోకి. ఒక ఆవిడ భర్తకి కాళ్ళు నొక్కుతోంది, ఢామున కాళ్ళు మంచం మీద కొట్టేసి బాబోయ్ బాబోయ్ అంటున్నా వినిపించుకోకుండా బయలుదేరిపోయింది. ముఖానికి అప్పుడే కుంకుడుకాయ పులుసు బాగా పులుముకుంది ఒక ఆవిడ. తర్వాత ముఖం కడుక్కుందామని ఈ పులుసు కళ్ళల్లో కడిపోతున్నా సరే ఆ నీళ్లు పోసుకుని కడుక్కోవడం మానేసి పరవశత్వంతో గిర్రును తిరుక్కుంటూ వెళ్ళిపోయింది. ఈ విధంగా అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం జరిగిందట. గోపికలు పాలు పోసియు, పోయికయు, పాలం గాచియు, కాయకయు, నీళ్లాడియు, ఆడకయు, స్నానంబులు చేసియు, చేయకయు, వస్త్రంబులు ధరించియు, ధరింపకయు, పతులకు పాదసేవ చేసియు, చేయకయు, భోజనంబులు ఆరగించియు, ఆరగించకయు, అంటే అన్ని పనులు చేస్తూ చేయకుండా మర్చిపోయి, తమను తాము మరిచిపోయి, మైమరిచిపోయి, పూర్తిగా ఏదో మంత్రముద్ధలైనటువంటి ఒక నాగినులకు వెళ్ళి నాగదేవతల్లాగా బృందావనంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళంతా గుండ్రంగా తిరుగుతూ తిరుగుతూ చుట్లు తిరుగుతూ వచ్చేట వాళ్ళు, అంటే వచ్చేవాళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్ళడంలా, అలా గిర్రును తిరుగుతూ తిరుగుతూ వెళ్ళిపోయారు. ఓ చోట చెట్టు కింద కూర్చునున్నాడు కృష్ణుడు, ఒయ్యారంగా పాడుతున్నాడు. ఈ స్త్రీలంతా చుట్టూ చేరారు. ఒకతేమో పక్కనలా నిలబడిపోయింది, ఒకతి పాదాల మీద పడిపోయింది, ఒకతి శరీరం మీద పడిపోయింది, ఒకళ్ళు సాష్టాంగ పడిపోయారు, ఇంకొక ఆవిడ ఇంకొక ఆవిడ మీద పడిపోయింది. ఎవరు ఏ పని చేస్తున్నారో తెలియటం లేదు. అందరూ అలా కళ్ళు మూసుకుని ఆ గానం వింటున్నారు. అసలు వాళ్ళు ఎక్కడికి వచ్చారో, వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియటం లేదు. దేహభ్రాంతి లేదు, ఆత్మభ్రాంతి లేదు. జీవాత్మలు ఎప్పుడో ఆ పరమాత్ముడిలో కలిసిపోవటం వల్ల వారు తమ అస్తిత్వాన్ని మర్చిపోయారు. అలా వాళ్ళంతా చుట్టూ చేరగానే కృష్ణుడు ఒకసారి చూశాడు. అందరూ వచ్చేశారు మొత్తం బృందావనంలో. రావలసినటువంటి గోపికలంతా, కాత్యాయని వ్రతం చేసిన వారంతా వచ్చారో లేదో ఒకసారి చూశాడనమాట. యజ్ఞం చేసే ముందు పురోహితులు అందరూ వచ్చారో చూసుకోకపోతే ఒళ్ళు మండుతుంది అవతలడికి. నా గోత్ర నామాలు రాశాక నన్ను మర్చిపోయి యజ్ఞం మొదలెడతావా, నీ సంగతి చూస్తామంటారు ఏలూరు వెళ్ళాక. అలాగా కొంచెం చూసుకుంటూ ఉండాలి. అందుకని ఈయన ఏం చేశాడు అంటే అలా చూశాడనమాట. చూడగానే అందరూ వచ్చారు, టక్కన మురళీగానం ఆపేశాడు. అప్పటిదాకా ఏం జరుగుతుందో తెలియదు వీళ్ళకి, కానీ ఎప్పుడైతే గానం ఆగిపోయిందో వాళ్ళు ఉలిక్కిపడి ఈ ప్రపంచంలోకి వచ్చారు. మనం ఎక్కడున్నామే, అక్క చెల్లి ఎక్కడున్నామని చూసుకుంటే అందరూ భయంకర కేకారణ్యంలో బృందావనంలో ఉన్నారు రాత్రిపూట. ఇక్కడికి ఎప్పుడు వచ్చామో అనుకున్నారు. చూస్తే ఎదురుగుండా కృష్ణుడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, శ్రీకృష్ణుడి యొక్క మధురమైన ముగ్ధ మోహనమైన మురళీగానానికి తామంతా తెలియకుండానే పరవశలే ఎక్కడికి వచ్చామని అర్థమైంది. కృష్ణ, తీరా ఇక్కడికి వచ్చాక గానం ఆపేసావా? గానం ఉంటే మేము బతుకుంటాం, గానం లేకపోతే మేము అన్నపానాలు విడిచిపెట్టి ఎలా బతకగలుగుతాం? ఈ గానమే అన్నం, గానమే పానం, గానమే ప్రాణం, గానం లేకపోతే ఒక క్షణం బ్రతకలేమన్నారు. అప్పుడు కృష్ణుడు ఏమి ఎరగనట్టుగా అమాయకంగా, మీరంతా ఆడవాళ్లే కదా, రాత్రిపూట చీకట్లో ఇంత దూరం వచ్చేస్తారా? ఎంత దూరం వచ్చారో తెలుసా? మనం ఉన్న స్థలం మీ ఇళ్ళకి 5 క్రోసులు 10 మైళ్ళు దూరంలో ఉంది. 10 మైళ్ళు ఈ చీకట్లో ఇంతసేపట్లో వచ్చేసారా? మీరు మీకేమన్నా జ్ఞానం ఉందా? ఇది మేలా మీకు భయంబు పుట్టదు కదా మీ మందకు, సింహ శార్దూల అనేక ముఖ్యముల్ తిరిగెడిన్ దూరంబులే తెంతురే, ఏలా వచ్చి తిరి ఈ నిశా సమయమంది చోట వర్తింతురే, చాలుంజాలు లతాంగులార చనుడా సంప్రీతితో మందకున్. ఎందుకు వచ్చారు మీరు ఈ రాత్రిపూట ఈ భయంకర కేకారణ్యంలోకి? ఎలా వచ్చారు అసలు? ఇక్కడికి ఆడవాళ్ళు వచ్చి నిలబడచ్చా? పైగా పరాయి పురుషుడి దగ్గరికి వస్తారా? చాలు చాలు, స్త్రీమూర్తులరా పండి, ఇళ్ళకి పోయి మీ ఇళ్లలో సుఖంగా నిద్రపోండి, మీ భర్తలతో కాపురాలు చేసుకోండి. పైగా ఇది ధర్మం కూడా కాదు, మేలు అంతకంటే కాదు. మీకేం భయం లేదా? ఓ పక్కన సింహాలు, మరో పక్కన పులులు, మరో పక్కన పాములు, ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్లు, ఇవన్నీ భయంకరంగా ఈ కేకారణ్యమంతా స్వేచ్ఛగా తిరుగుతున్న ఈ భయంకర రాత్రి సమయంలో మీరు ఒంటరిగా ఒకళ్ళకొకళ్ళు తెలియకుండా ఇక్కడికి వస్తారా? ఈ తొంటరి పనులు ఎవరైనా వింటే హర్షిస్తారా? ఇది బృందావనం, ఇది యమునా నదీ జల సమేధి తపాదప పల్లవ ప్రసూన దళ విరాజితంబగు వనంబు మనంబులు ఎరదప్పెనో పొదడటు ఏడ్చు బిడ్డలకు పోయుడు పాలు విడుండులేగలన్ వదవులకు నిజేశ్వరుల ముద్దియలార భజింపుడొప్పుగన్. యమునా నదీ జలం వల్ల ఈ అడవి బాగా పెరిగింది, నీరు బాగా దొరకడం వల్ల చెట్లు పెరిగి పెద్ద పెద్ద మానులై వృక్షాలై ఆకాశమంతెత్తు పెరిగిపోయాయి ఈ చెట్లన్నీ. అందువల్ల ఈ బృందావనం కేకారణ్యం అయిపోయింది. ఈ కేకారణ్యంలో జంతువులతో కూడిన అరుపులు రాత్రిపూట వినపడుతున్నాయి కదా, ఆ జంతువుల భయంకరమైన ఘోషములు వినపడటం లేదా? ఓ పక్కన చెట్లు, ఆ చెట్లకు కాసిన పళ్ళు, ఆ పళ్ళతో పాటు పుష్పాలు, ఆ పుష్పాల సువాసనకి మెచ్చుకుని వస్తున్న పాములు, ఆ పాములను వేటాడడానికి వస్తున్నటువంటి ముంగిసలు, గ్రద్దలు, మరో పక్కన చీకట్లో తిరుగుతున్న గొడ్లగోబులు, భయంకరమైన క్రూర మృగాలు, ఇటువంటి వాటితో కూడిన ఈ కేకారణ్యంలోకి ఈ నిశా సమయంలో రాకూడదు. పండి, మీకేదో బుద్ధి కొంచెం మందగించినట్టుగా ఉంది, దుర్బుద్ధి పుట్టినట్టుగా ఉంది. మీ ఇళ్ల దగ్గర పిల్లలు ఏడుస్తున్నారు, అక్కడికి పోయి చంటి పిల్లలకి పాలు ఇవ్వండి. బాలింతరాళ్ళంతా చంటి పిల్లలకి పాలు పోయడం అనేసి ఇక్కడికి వస్తారా? అందుకని పొదడటు ఏడ్చు బిడ్డలకు పోయుడు పాలు, ఏడ్చే పిల్లలకి పాలు పోయండి. విడుండు లేగలన్ మొదవులకున్, లేగదూడల్ని కట్టేసి వచ్చారు, ఆ లేగదూడలు అంబా అంబా అని ఆకలికి ఏడుస్తున్నాయి, వాటిని ఆవులకు విడిచిపెడితే ఆవులు పాలు తాగుతాయి. అవి ఇంకా మీ భర్తలు ఇళ్లలో ఉన్నారు, వాళ్ళకి పాదసేవ చేస్తూ తరించండి అని కృష్ణుడు కాసేపు కఠినంగా పొమ్మనగానే వాళ్ళంతా ఒక క్షణకాలం కన్నీళ్లు పెట్టుకున్నారు, ఏడ్చారు, కిందకి తల వంచుకున్నారు. ఆ కన్నీళ్లు వాళ్ళ కాళ్ళ మీదే పడి వాళ్ళ కాళ్ళనే కడిగాయి, ఎర్రబడిపోయాయి కళ్ళు, జుట్టు విరబోసేసుకున్నారు. కాసేపు ఒకరినొకరు చూసుకున్నారు. కృష్ణ, నిన్ను నమ్ముకుని ఇంత దూరం వస్తే ఎంత కఠినంగా మాట్లాడుతున్నావయ్యా నువ్వు, పొమ్మంటావా మమ్మల్ని? నీ మురళీగానం మమ్మల్ని అలౌకిక ఆనందంలో తేల్చగా ప్రపంచాన్ని మరిచిపోయి నువ్వే సర్వమను మేము ఇక్కడికి వచ్చాం. పైగా నువ్వేమో, నేను పరాయి పురుషుణ్ణి, మీ భర్తల్ని సేవించమంటావా? అసలు నువ్వేవడివి, మేమెవరు, పరాయి పురుషుడెవరు, భర్తెవరు? నీవు యశోద బిడ్డడవే, నీవు యశోద బిడ్డడవే నీరజనేత్ర, సమస్త జంతు చేతో విదిత ఆత్మవు ఈసుడవు. నీవు యశోద కొడుకువా? అవునో కాదో నీకు తెలుసు, మాకు తెలుసు. మమ్మల్ని మోసగించటానికి నేను యశోద కొడుకుని, కృష్ణుణ్ణి పరాయి పురుషుణ్ణి అంటావు, కానీ నీవు ఈ జన్మలకి దుఃఖాలకి అతీతుడివైన పరమాత్మవని మేము ఎరుగుదాం. అంటే గోపికలకు అంత జ్ఞానం ఉన్నది. అందుకే వాళ్ళు ఏమన్నారు, అందరికీ ఆత్మవి, మాలో ఉన్న జీవాత్మవి నీవే, ఈ ఆత్మలకు అతీతమైన పరమాత్మవి నీవే. పూర్వం భూదేవి, ఈ భూలోకంలో పాపాత్ములు ఎక్కువైపోయారు, వాళ్ళ బరువు తగ్గించమని నీ దగ్గరకు వచ్చి ప్రార్థించింది బ్రహ్మతో కలిసి. ఆనాడు బ్రహ్మకి నువ్వు వరం ఇచ్చావు, మాకు తెలుసు. ఆ వరాన్ని నిలబెట్టుకోవడానికి పుట్టిన సర్వలోకేశ్వరుడివైన అనంతుడివి, ఆది విష్ణువు నువ్వు, దానికి నువ్వే సాక్షి, మా మనస్సులు సాక్షి. అంతేగాని నువ్వు యశోద బిడ్డవి కాదు, మేము స్త్రీలమీ కాదు. ఈ స్త్రీ రూపంలో ఉన్న దేవతామూర్తులు ఋషులం మేము. వాళ్ళు అంత సుస్పష్టంగా చెప్పారు. కాబట్టి మాకు పరాయివాడెవడు, భర్త ఎవరు, అందరూ నువ్వే. మా భర్తల రూపంలో, పిల్లల రూపంలో, ఆవుల రూపంలో, ఆ ఆవుల యొక్క దూడల రూపంలో, పాల రూపంలో, పెరుగు రూపంలో, చెట్ల రూపంలో, జంతువుల రూపంలో, ఇన్ని రూపాలలో ఉన్న నువ్వు అక్కడవే మాకు శరణ్యం. నువ్వు కాని వస్తువు ఈ చరాచర జగత్తులో లేదు. మమ్మల్ని పొమ్మంటే మాకు మరణమే శరణ్యం. నువ్వు మాకు వరం ఇచ్చావు, ఏనాటికైనా రాసక్రీడలకి పిలుస్తాను అని ఆ కాలం వచ్చిందనుకుని మేము వచ్చాం. కృష్ణ మమ్మల్ని పంపిస్తే మేము బ్రతకలేమన్నారు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వునవి, కామినీమణులారా, మీరు పరమజ్ఞానులు, మీలో ఇంకా నేను పరమాత్మననే స్పృహ ఉందా లేదా అని పరీక్షించడానికి అలా అన్నాను. మీరు నా తత్వం గ్రహించారు. నా శరీరం భోగ శరీరం కాదు, యోగ శరీరం తప్ప. అయినా ఈ శరీరం ధరించడం వల్ల మనిషికి ఒక లక్షణం ఉన్నది. ఎంత జ్ఞాని అయినా దేహభ్రాంతి అని కొంత ఉంటుంది. దేహం ధరించిన వాడికి దేహధారి, దేహి అని పేరు. దేహికి మాత్రం కొన్ని కోరికలు ఉంటాయి, ఆత్మకు ఉండవు అవి, దేహికి ఉంటాయి. మీరు పూర్వజన్మలో అందమైనటువంటి నా రూపాన్ని చూచి, కృష్ణ నీ రూపాన్ని కౌగిలించుకుని నీతో శయనించే భాగ్యం ఇమ్మని అడిగారు. ఆ జన్మలో వీళ్ళంతా ఋషులట, మనుష్యులు కాదు, వీళ్ళు మహారుషులు, దేవఋషులు. వీళ్ళంతా ఎప్పుడు అడిగారు ఆ మాట, ఒకనొకప్పుడు రామావతారంలో, రామావతార సమాప్తి అయిపోయే ముందు ఋషులంతా రాముడి దగ్గరకు వచ్చి, రామా నీ శరీరాన్ని కౌగిలించుకోవాలని కోరికగా ఉందంటే ఇప్పుడు ఈ జన్మలో కుదరదు, కానీ భవిష్యత్తులో మీరు గోపికలుగా పుట్టేప్పుడు నన్ను కౌగిలించుకుని తద్వారా మీరు మోక్షం పొందండి అని వరం ఇచ్చాడు. ఆ వరం నిలబెట్టుకోవడానికి ఇప్పుడు కృష్ణుడు అవతరించాడు, వాళ్ళంతా గోపికలుగా పుట్టారు. వీరికి ఒక పూర్వజన్మ రహస్యం ఉన్నది. గర్గాచార్యులు వారు గర్గ సంహితలో ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. అందుకే వాళ్ళందరూ ఆయన వెంటబడడానికి అసలు కారణం అదన్నమాట. కాబట్టి దేహి అనే వంకతో మీరు ఆ దేహం ధరించారు. మీకున్న పూర్వజన్మ వాసన నా వెంటపడేలా చేసింది. నా శరీరాన్ని కామోత్కంఠతతో కానీ, భక్తితో కానీ, భయంతో కానీ, గౌరవంతో కానీ, జ్ఞానంతో కానీ, బంధుత్వంతో కానీ, మిత్రత్వంతో కానీ పట్టుకున్నవారు ఏ వంకతో పట్టుకున్నా, ఏ రకంగా పట్టుకున్నా ధరిస్తారు. మనకి భాగవతంలో సప్తమస్కంధంలో కూడా అదే కదా, కామోత్కంఠత గోపికల్, కామంతో గోపికలు, భయమునన్ కంసుండు, కంసుడు భయంతో కలిసిపోయాడు. వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు, వైరముతోటి శిశుపాలుడు, దంతవక్త్రుడు మొదలైన వాళ్ళు ఆయనలో కలిశారు. వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు, సంబంధులై వృష్ణులు, యాదవులంతా బంధుత్వంతో ఆయనలో కలిసిపోయారు. బంధుత్వం కూడా ఒక వరమే కదా మరి. ప్రేమన్ మేరలు, ధర్మరాజాదులంతా, ధర్మరాజు మొదలైన వాళ్ళు ఎంతో ప్రేమతో పూజించారట ఆయన్ని. అందువల్ల ప్రేమతో ధర్మరాజు వంటి పంచపాండవులు కృష్ణుడి కలిశారు. దీన్ని బట్టి ధర్మరాజాదులది అపూర్వ ప్రేమ అని భాగవతం చెబుతున్నది. భక్తినేము, నారదుడు ఏమంటున్నాడు, నేను భక్తితో ఆయన వెంటబడ్డాను. చక్రిం గంటిమి, ఎట్లయినా మనం ఏదో ఒక మార్గంతో, మీరు ఏదో ఒక మార్గం పట్టుకోండి, ఇన్ని మార్గాలు అక్కర్లా, ఒక్కటి మాత్రం పట్టుకోండి. ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర, ధ్యాన గరిష్ఠుడైన ఈశ్వరుణ్ణి ఏదో ఒక మార్గంతో పట్టుకోవాలి. మనకి సులభమైన మార్గం ఏమిటి, భక్తి మార్గం. అందుకని హాయిగా గోవింద అండం, పురాణం వినడం, వేళకింత తినడం, పడుకోవడం, ఇంతే చాలు. ఇది సులభమైన మార్గం, ఇది నీకు పెద్ద కష్టం అక్కర్లా. ఇంకా రకరకాల మార్గాలు ఉన్నాయి, చాలా కష్టం. అన్నిటికంటే సులభం ఏమిటంటే కలియుగంలో మనలాంటి మానవులకి ఒక్క భక్తి మార్గమే. అందుకని భక్తి కంటే గరీయమైన వస్తువు మరొకట్లేదు. మోక్ష సాధన సామగ్రియాం భక్తి ఏవ గరీయసి, భక్తి ఏ ఆ ఏవాండంలో అనేకమైన సామగ్రులు ఉన్నాయి, కానీ ఒక్క భక్తి మాత్రమే మోక్షమిచ్చేటటువంటి వస్తువులలో గొప్ప వస్తువు. మోక్షం ఇవ్వాలంటే చాలా వస్తువులు ఉన్నాయండి, ఈ వస్తువులు ఏవి గొప్పవి కావు, అందులో ఒక భక్తే గొప్పది. కాబట్టి ఈ గోపికలందరినీ మీ కామాన్ని తీర్చి మిమ్మల్ని నాలో కలుపుకుంటాను, మీకు ఇక పునర్జన్మ ఉండదు, మీ భక్తి నాకు తెలుసు, మీది నిర్మలమైన భక్తి అన్నాడు ఆయన. వెంటనే వాళ్ళంతా కలిసి ఆయన పక్కన చేరారు. ఒక ఆవిడ పాట పాడింది, ఒక ఆవిడ వీణ వాయించింది, ఒక ఆవిడ తాంబూలం ఇచ్చింది. ఇలా వాళ్ళతో కాసేపు కబుర్లు చెబుతూ, మీకోసం నేను సమస్త లోకాలు విడిచిపెట్టాను, మీరు పరమభక్తులు, మీకున్న జ్ఞానం, మీకున్న వైరాగ్యం, మీకున్న ప్రేమ ఇంకెవరికీ లేవని బాగా పొగిడాడు ఆయన.